ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
అన్న, మొన్న నేను ఊరికి పోయినే గా ఊర్లో రైతులు మస్తు కష్టం చేస్తారు, కానీ వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కనీసం దిగుబడి కూడా వస్తలేదే. వాళ్లకు అసలు ఏమేమి యంత్రాలు ఉన్నాయో కూడా తెలుస్తలేవా, ఎరువులు ఎంత మోతాదులో వేయాలో కూడా తెలుస్తలేదా. రైతులకు కనీసం ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి ఏమీ తెలుస్తలేదా. అగో ఇప్పుడే మనకు తొందరనే కాల్ వచ్చింది, అయితే మనం ఫోన్ మాట్లాడదాం. హలో
హలో
హలో రైతన్నా, ఎక్కడి నుండి?
హలో అన్నా, నేను సంజయ్ని మాట్లాడుతున్నా, నల్గొండ నుంచి.
అన్నా నల్గొండ నుండానే?
అవునన్నా, నల్గొండ కోదండంగా మాట్లాడుతున్నా.
అన్నా అంతా బాగేనా?
ఏం బాగన్నా.
అగో నీకేమైందే?
ఏం చెప్పమంటావన్నా, ఈ ఏడు చక్కగా వర్షాలు లేవాయే, సాగర్ నిండకపాయే, ఉన్న బోర్లు చక్కగా పోయిపోయాయే, పంటలు చక్కగా పండవైతే ఏం చేయమంటావన్నా. మరి
నువ్వు ఏం పంట వేసినావన్నా?
నేనా అన్నా, 2 ఎకరాల్లో వేరుశెనగ వేసినా.
అగో వేరుశెనగ వేసినావానే, మార్కెట్ లో మస్తు రేటు ఉన్నది దానికి, ఇక నీకు గావరెందుకే?
చెప్పినగా అన్నా, నీళ్ళు సరిపోతలేదని.
ఓ గదా నీ బాధ, ఉన్న నీళ్ళని చక్కగా వాడుకుంటే సరిపోతుంది కదనే.
ఎట్లా వాడుకుంటారా చక్కగా?
గదే చెప్తా విను, నువ్వు వేరుశెనగ పంట వేసిన అన్నావు కదా, దానికి తుంపర్ల సేద్యం చేస్తే సరిపోతుంది.
అన్నా ఈ తుంపర్ల సేద్యం అంటే ఏంది?
తుంపర్ల సేద్యం అంటే ఎక్కువ నీరును వృధా చేయకుండా అవసరమైన నీరును తుంపర్ల రూపంలో మొక్కకు అందించుడే. ఇంకా దీనిపై ఏ సమాచారాన్ని కావాలన్నా మీ దగ్గరున్న కేవీకే లేదంటే మీ వ్యవసాయ అధికారిని సంప్రదించు, సంప్రదిస్తే వాళ్ళకు తగిన సలహాలు ఇస్తారు నీకు.
మంచి మాట చెప్పిన కొడగా, ఉంటా సల్లగుండు.
చూశారా మన సంజీవే అన్న తన సమస్యకు పరిష్కారం ఎలా పొందాడో. ఇప్పుడు మనం ఇంకో కాల్ తీసుకుందాం.
హలో
అన్న, ఎవరు మాట్లాడేది?
హలో నమస్తే అన్న, నేను వరంగల్ నుండి రాజన్న మాట్లాడుతున్నా.
అన్న రాజన్న, చెప్పన్న మీ సమస్య ఏందే?
నాకు 2 ఎకరాల భూమి ఉన్నది అన్న, మరి దానిలో ఏ పంట వేయాలో నాకు అర్థమైతలేదు, ఏం చేయాలో చెప్పన్న కొంచెం.
మొదట నువ్వు నీ పంట భూమికి పరీక్ష చేయించు.
అన్న పరీక్ష అంటే గుర్తొస్తాను, మొన్న మా కొడుకు కూడా పరీక్ష రాసిండు, కానీ భూమికి పరీక్ష ఎట్లయితరే?
పరీక్ష అంటే రాసే పరీక్ష కాదే, జ్వరం వచ్చినప్పుడు రక్త పరీక్ష ఎట్లా చేస్తారో భూమి పరీక్ష కూడా గట్లే చేస్తారు.
అవునన్నా, మొన్న మా కొడుకు జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకుపోయినా, అక్కడ డాక్టర్ రక్త పరీక్ష చేసిండు, గడిన ఇప్పుడు మట్టిని హాస్పిటల్ తీసుకోవాలా అన్న?
అగో కరెక్టే నువ్వు చెప్పింది, కాకపోతే మట్టిని హాస్పిటల్ తీసుకోపోతే మంచిగా ఉంటుంది అయ్యప్పు. అసలు మట్టికి డాక్టర్లు ఉంటారా? ఉండరు కదా. దాని కొరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు కేవీకేలో గాని డాట్ సెంటర్ లో గాని మట్టికి పరీక్ష చేస్తారు.
అన్న పరీక్ష ఎందుకే? మొన్న మా కొడుకు జ్వరం వస్తే దేవుని దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టించిన, తగ్గిపోయింది.
అయితే అది నిజమే కావచ్చు, కానీ గాల్ల దీపం పెట్టి దేవుడా ఆరిపోద్దంటే అది అసలు ఆరిపోకుండా ఉంటదా? గట్లే దేవుని దయతో పాటు మన ప్రయత్నం కూడా మనం చెయ్యాలి.
అవును, మరి పరీక్ష చేయడానికి భూమిని అంతా ఎట్లా తీసుకోవాలి?
అన్నా గట్లా కాదే, నీకున్న 2 ఎకరాల భూమి నుండి ఆడో పిడికిలి ఈడో పిడికిలి గట్లా మొత్తం 2 కిలోల మట్టిని తీసుకొని పో.
సరే అన్న, మంచిగా చెప్పినావు, నువ్వు చెప్పినట్లే ఇంకా రేపే పరీక్ష చేయడానికి మట్టిని తీసుకుపోతా.
ఆ అన్న మంచిది, ఇంకా నీకు ఏ సమస్య ఉన్నా మళ్ళోసారి మా చేన్ కబుర్ల కార్యక్రమానికి ఫోన్ చేయి. ఇలాగే రైతులు ఫోన్ చేసి వారి యొక్క సమస్యలకు సమాధానాలు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా కావాలనిపిస్తే కిసాన్ కాల్ సెంటర్ కి కూడా కాల్ చేయొచ్చు. మీకు తెలుసో లేదో కిసాన్ కాల్ సెంటర్ నెంబర్ 1-800-1551. ఇక ఇవాళ్ళతో మన కార్యక్రమం అయిపోయింది. మళ్ళా బుధవారం 1:30 గిదే చేను కబుర్ల కార్యక్రమం ద్వారా మళ్ళా కలుసుకుందాం. నా పేరు రాజేశ్వరరావు, మాది రామాపురం అనే గ్రామం. చాలా ఏళ్ళైంది నిన్న ఊరిని విడిచి, ఎందుకో అని అనుకుంటున్నారా? నేనేమో తప్పులు చేస్తే మా ఊరు నుండి వెలివేశారను, ఇంకేదో ఊహించుకోకండి. ఏమీ లేదు, మా నాన్నగారు ఊరికి పెద్ద కావడం వల్ల నన్ను చదివించకపోతే ఇక ఊళ్ళో ఎవరూ కూడా తమ పిల్లలను చదివించరని అనుకుని నన్ను పై చదువుల కోసం పట్టణానికి పంపిండు. అలా ఊరు వదిలి వెళ్లిన నేను ఓ వ్యవసాయ ఇంజనీర్నయ్యాను. విదేశాలలో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాను. కాని సెలవు మీద సరదాగా గడపడానికి మా ఊరికి వస్తున్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మా ఊరు చాలా అందమైన గ్రామం, ఎప్పుడు పచ్చని పొలాలతో కలకలలాడుతూ ఉంటుంది. అందుకేనేమో మా ఊరికి అప్పటి వ్యవసాయ పద్ధతులను పాటించడం వల్ల నా చిన్నప్పుడే మా ఊరికి ఆదర్శ గ్రామంగా అవార్డు కూడా లభించింది. అరే, ఇంతలనే ఊరొచ్చిందే. అప్పుడు తట్టబుట్టా సర్దుకొని ఎక్కడికో వెళ్తున్న మా చిన్ననాటి స్నేహితుడు రాములుగాడు కనిపించాడు. ఏరా రాములు, ఎట్టున్నావు? అంత మంచేనా?
అంతా మంచేనయ్యా.
అయ్యా ఏంద్రా, అసలు నన్ను గుర్తు వచ్చినావా లేదా?
రాజేష్ ఆరా నువ్వు?
అబ్బా, మొత్తానికి గుర్తు వచ్చినావురా.
నిన్నెట్టా మర్చిపోతానరా, కానీ మంచి రంగు తేలినావు, అసలు ఏం గుర్తుపట్టలే. అవురా, ఎట్టున్నావు?
నేను మంచిగా ఉన్నాను రా. అవురా, పొద్దుగాలనే ఏడికో పోతానట్టున్నావు.
ఏం చెప్పంటావురా మా కష్టాలు, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిరా. ఈ వ్యవసాయ నష్టాలను తట్టుకోలేకపోతున్నాను, అప్పులు కట్టలేకపోతున్నా, అందుకే పట్నం పోతున్నా కూలి పని చేసుకుని బతుకుదామని. అగో బస్ వస్తుంది, పోతున్నా మళ్ళీ.
అప్పుడు నాకు అనిపించింది, వ్యవసాయంలో ఆదర్శ గ్రామంగా నిలిచిన మా గ్రామంలో కూడా ఒక వ్యక్తి వ్యవసాయంలోని నష్టాలను భరించలేక ఊరు వదలడం నిజంగా నన్ను కదిలించింది. అప్పటికే నేను ఊరు వచ్చి వారం రోజులైంది. నేను మా ఊరికి వచ్చి ఊర్లో పరిస్థితులను మెల్లగా తెలుసుకున్నాను. ఊర్లో రైతులందరూ ఇంకా ఆ మూస పద్ధతులలోనే వ్యవసాయం చేస్తున్నారని, అందుకే నా వంతుగా ఊరికి ఏదైనా చేయాలనుకున్నాను. అందుకు ముందుగా మా ఊరి సర్పంచ్ అయిన వీరన్నను కలవబోతున్నాను. నమస్తే సర్పంచ్ గారు, నేను గుర్తున్నానా?
ఏరా బామ్మర్ది, వచ్చిన వారం రోజులకి ఇప్పుడారా కలవడం?
అగో, మా ఇంటి నుండి మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇంటి నుండి మా ఇంటికి కూడా అంతే దూరం. అరే బామ్మర్ది వచ్చిండు, కనీసం దావతిద్దామన్న ఇంకిత జ్ఞానం కూడా మా బావకు లేకపోయా.
గదేం లేదురా, ఊర్లో ట్రాన్స్ఫర్ అవ్వాలని చెడిపోయినాయి కదా, దాని విషయం మీద మాట్లాడడానికి వారం నిండు తిరుగుతున్నా, గందుకే నేను కలవలేదురా. అవురా, ఏంది కదా విదేశాల నుండి గిట్లుడి పడ్డు?
ఏమున్నది మావా, ఇన్ని పెద్ద చదువులు అయినా పుట్టిన ఊరికి ఏదైనా చేయకపోతే ఎందుకు బావా?
కానీ మన ఊరికి ఇప్పుడేమైందనరా?
గట్లంటేంది బావా, ఊళ్ళో రైతులందరూ నష్టాలొచ్చి అప్పుల బాధలను పడలేక పట్టణాలకు ఎగిరిపోతాండే. ఇక ఇంతకన్నా ఊరికి ఇంకేం కావాలి బావా?
అవురా, మరి నువ్వు ఇప్పుడు ఇట్లయితే ఏం చేద్దామంటావు అనుకుంటున్నావు?
ఏముంది బావా, నేను వ్యవసాయ ఇంజనీర్ని కదా, కాబట్టి నేను సరైన చదువుతోని ఊరికేదైనా మంచి చేద్దామని.
మరింతకు మరి నువ్వు ఏం చేద్దామనుకున్నావు చెప్పు మరోసారి.
గదంతా నీ చేతులలోనే ఉన్నది బావా.
నా చేతుల్లో ఏమున్నదిరా?
ఏముంది బావా, అసలు ఊర్లున్న ముఖ్యమైన సమస్య ఏందో నాకు కొంచెం చెప్పరాదే.
ఓ అదా, మనూర్లో ఏంది, దేశంలోనే ఉన్న సమస్య గదే కదా, దిక్కుమాలిన కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరు తెలియదు.
ఓహో, కరెంటు కష్టాల గురించా నువ్వు మాట్లాడేది?
గదే గదే.
దేశం దాకా ఎందుకు గాని, ముందుగాల మన ఊరు సంగతి చూద్దాం.
మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు మరి ఒకసారి.
ఇంకేముంది, ఊరంతా అవసరాలకు సరిపడేంత విద్యుత్ శక్తిని మనం తయారు చేసుకున్నాడే.
గదేమన్నా పచ్చిపులుసు అనుకున్నావరా, ఊకేం తయారు చేసుకున్నీకే, ఇట్లా తయారు చేస్తా ఊకేనే.
ఇంకేముంది, సాంప్రదాయేతర ఇంధనాలను ఉపయోగించే.
అరే బామ్మర్ది, గా ఇంధనాలకు సాంప్రదాయమైందిరా?
అయ్యో బావా, సాంప్రదాయేతర ఇంధనాలంటే ఇంధనాలకు సాంప్రదాయాలున్నట్టు కాదు, మనకు సహజంగా లభించే ఇంధనాలు.
అంటేగా పెట్రోల్ డీజిల్ వాడాలా మరి?
నువ్వు అన్నట్టు పెట్రోల్ డీజిల్ వాడితే ఇల్లు పెంక అన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా భూమి వేడెక్కి వాతావరణంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. మనం వాడే ఇంధనాలు మనకు సరిపడే అందుబాటు ధరల్లో ఉండి మన వాతావరణానికి ఎటువంటి నష్టాలను కలిగించద్దు.
మరి మనకు అందుబాటు ధరలు ఉండే వనరులు అంటే ఏందిరా ఇంతకు?
ఇంకేముంది, సౌరశక్తిని వాడే పంపులను పొలాలల్లో ఏర్పాటు చేసుడే.
గంత కాదు గాని, నువ్వేం చెప్తావో నాకు తెలియదు, ఆ మొక్కలు ఎండిపోతా అంటే పాడు నిలుత్తలేదు. ఇక నిన్ను నువ్వేం చేయమంటావో నాకు చెప్పోసారి.
గదే ఇప్పుడు నేను ఆలోచిస్తానా, ఉన్నట్టుండి నేను వీళ్ళ జీవితాలను మార్తానంటే ఊళ్ళో ఎవ్వరు కూడా నమ్మరు.
ఏమ్రా అల్లుడు, ఏంది సర్పంచ్ గారితోనే మంతనాలు జరుపుతానా?
గదేం లేదు కిష్టయమావా.
ఏముంది కిష్టయగాక, మన ఊళ్ళున్న కరెంటు కష్టాల గురించి రాజేశ అని చెప్పినా, వాడు కూడా ఉపాయం ఆలోచించిండు. కానీ
ఏందిరా,
గదే కాక గా సోలార్ పంపుల గురించి ఊళ్ళో చెప్తే ఎవ్వరు నమ్మరు కదా, అందుకే ముందుగా దీన్ని ఎవరైనా పొలంలో పెడితే తర్వాత దాని గురించి ఊరంతా ఎట్లయినా తెలుస్తుందని.
దాని గురించి గంత దిగులెందుకురా అల్లుడు, ముందుగా అసలు దాని గురించి గదే గా సౌర పంపుల గురించి నాకు చెప్పు, మంచిగా అనిపిస్తే ఎవడో ఏంది, నేనే ముందుగా నా పొలంలో పెట్టిస్తా.
సరే గాని మన ఊళ్ళో ఎండలు ఎట్లా కొడతానయో కొంచెం చెప్పు.
గా ఎండల గురించి ఏం చెప్పమంటావురా, పని చేసేటోళ్ళ గోస ఉచ్చుకుంటున్నాయి. ఇక నేను మీ అత్త కరెంటు లేక మొక్కలు ఎండిపోతా అంటే చూడలేక ఎన్నిసార్లు శంబులతో మొక్కలకు నీళ్లు పోసినాము.
నువ్వెంది కాక, ఊళ్ళు ఎంతో మంది గదే పని చేస్తున్నారు కదా.
గా పరిస్థితి నీకే కాదు, ఇక ఊళ్ళో ఎవరికి కూడా ఆ పరిస్థితి రావద్దు. అందుకే మనం ఈ సోలార్ పంపులను ఏర్పాటు చేసుకోవాలి.
మరి ఈ సోలార్ పంపుల గురించి చెప్పరా అంటే ఎండల గురించి చెప్తావేంద్ర నువ్వు?
గా ముచ్చటకే వస్తానా. అసలు ఈ సౌర పంపులు ఎట్లా పనిచేస్తాయంటే, సూర్యుని నుండి వచ్చే కిరణాల్లో ఉండే శక్తిని విద్యుత్ శక్తిగా సౌర ఫలకాలను ఉపయోగించుకొని మారుస్తాయి.
అరే బామ్మర్ది, సౌర ఫలకాలంటే గుర్తుకొస్తుంది, గవే నాగా మెరిసే అద్దాలుంటాయి.
గవ్వే మావా.
మరి అద్దాలంటన్నావు, వాటిని వాడడం కష్టమైతదేమోరా?
గదేం లేదు, వీటి వాడకం ఎంత సులువు అంటే దీని వాడడంలా ఎవరికి ఇంత చిన్న ఇబ్బంది కూడా కలగదు.
అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మరి?
మంచి ప్రశ్న అడిగినావు మావా. ముందుగాల మనకు ఎలాంటి కరెంటు కోతలు ఉండవు, వీటికి ఎట్లాంటి ట్రాన్స్ఫారాల అవసరాలు ఉండవు. కాబట్టి మనం గా విద్యుత్ సబ్స్టేషన్లకు ఫోన్లు చేసుడు ఉండదు, వాటి చుట్టూ తిరుగుడు కూడా ఉండదు. ఇక ఇవి ఎలాంటి మోటార్ శబ్దాలు కూడా ఏయే
అంటే, ఇక మోటార్లు గుయ్యమని సప్పుడు ఏయే అన్నమాట.
ఏ ఆకాగా, నువ్వు చెప్పురా అల్లుడు ముందు.
ఇవి రకరకాల సామర్థ్యాలు కలిగి ఉంటాయి. కాబట్టి మన భూమి ఎంత ఉందో అంటే ఎన్ని ఎకరాలుందో దానికి సరిపోయే అన్ని సౌర ఘటాలను ఏర్పాటు చేసుకోవచ్చు.
మరి వర్షాకాలంలో ఎండ ఎక్కువ ఉండవు కదా, మరి ఇంకా రాత్రిపూట కూడా ఎట్లా మరి పనిచేస్తుడు ఇది?
నువ్వేం రందిపడకు మావా, రాత్రిపూట వీటికి బ్యాటరీలు పెడితే అవే పనిచేస్తాయి. ఇంకా ఈ సౌర ఘటాలకు తుప్పు అనేది కూడా వర్షాలు పడ్డప్పుడు పట్టదు. ఇంకా వీటికి 25 సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. అంతేకాకుండా వీటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సబ్సిడీ కూడా లభిస్తున్నాయి.
నువ్వంతా చెప్పేది బాగానే ఉన్నా గానీ ఇంకా వీటికి ఇంకేమేం పరికరాలు ఉంటాయి?
వీటిలా ముఖ్య భాగాలు ఏందంటే సోలార్ పంప్ కంట్రోలర్, ఇంకా సోలార్ ట్రాకర్.
మరి ఇవి ఏం పనిచేస్తాయి?
సోలార్ పంప్ కంట్రోలర్ దానంతట అదే విద్యుత్ ఉన్నప్పుడు ఆపైతుంది, ఆన్ అవుతుంది. ఇది ఎటువంటి వాతావరణంలోనైనా ఉష్ణోగ్రతలలోనైనా పనిచేసే అవకాశం ఉంటుంది.
మరి గా సోలార్ ట్రాకర్ గురించి?
అరే ఏంది మావా, అసలు అవుతానే లేవుగా, ఏమంటావు బావా?
మరి మాకు ఆగనేనా ఆగేది, అసలు ఎక్కడ ఆగినా ఇక్కడ ఆడడానికి.
ఏమి సోది ఆపనరా, రే రాజేష్ గా నువ్వు చెప్పు.
సరే మామా, సోలార్ ట్రాకర్ అంటే ఇది ఒక కొత్త విజ్ఞానం. ఇది ఏందంటే సౌర ఘటాలను సూర్యుడు ఎటువైపు ఉంటే అటు మనం వీటిని తిప్పుకోవచ్చు. దీని ద్వారా మనకు సామాన్య దిగుబడి కన్నా 25% అధిక దిగుబడి లభిస్తుంది.
అదంతా మంచిగానే ఉంది కానీ మరి ఇవి ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో?
నువ్వు ఏది అడిగినా అడగకున్నా గిది అడుగుతావని నేను ముందుగానే అనుకున్నా.
అగో మరి లెక్క పత్త చూసుకోవద్దా?
సరే మరి దీని లెక్క కొంచెం పెద్దగా ఉంటుంది.
గన్ని పైసలు అయితే? మరి
పైసల గురించి కాదు, ఇప్పుడు నీకు 20 ఎకరాల పొలం ఉన్నది, దాని గురించి చెప్తాయి. నువ్వు నీ 20 ఎకరాల పొలంలో 45 ప్యానళ్లతోని సౌర ఘటాలను ఏర్పాటు చేస్తే నీకు 6000 వాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు ఇది 8.5 ఎస్పార్లతోని 10-12 గంటలు ఆగకుండా పనిచేస్తాయి.
మరి నా మోటార్ సామర్థ్యం అయితే 6.5 హార్స్ పవర్లే కదా అల్లుడు.
గట్లయితే నువ్వు మిగిలిన కరెంటు నీ కోళ్ల ఫారానికి పంపించుకో, నీకు కరెంటు బిల్ అయినా తగ్గుతుంది.
ఏరా రాజేష్ గా, ఇది పైసలున్నోళ్ళకేనారా?
ఏంది మామా గట్ల అడుగుతాను?
ఏం లేదు మరి, కిష్టే కాకు లెక్క మొత్తం చెప్తుంటావు కదా.
ఏం రా వీరన్న, నా దగ్గర ఏమన్నా పైసలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నావా ఏంది? అరే అసలు సర్కార్ దీనికి ఎంత సబ్సిడీ ఇస్తుందిరా?
ముందుగాల నేను చెప్పినట్టుగానే కేంద్ర ప్రభుత్వం 30%, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి అదనంగా 20%, అంటే మొత్తం వీటికి 50% సబ్సిడీ వీటికి లభిస్తుంది.
అబ్బా సరైన సమయంలో నాకు మంచి ముచ్చట చెప్పినవరు అల్లుడు, ఇక నేను దీన్ని తొందరగా నా పొలంలో పెట్టిస్తానురా.
గట్లనే మామా.
ఇలా సోలార్ పంపులను పెట్టించిన సంవత్సరం తర్వాత మన కృష్ణయ్య పరిస్థితి ఎంతగా మారిపోయిందో చూద్దామా?
ఏం కృష్ణయ్య కాక, మొత్తం మీద మన ఊరికి ఆదర్శ రైతు అవార్డు సాధించినావు కదా.
నాదేముందిరా, అంతా మన రాజేష్ గారి దయ.
అరే రాజేష్ గారు అంటే వ్యాధికి వచ్చింది, అరే మళ్ళీ విదేశాలకు పోతున్నా కదా.
గట్లనా, అయితే పోయి కలుద్దాం పద.
కృష్ణయ్య మావా, మరి దావత్కి ఎక్కడికి పోదాం?
నువ్వు ఏడికంటే ఆడికేరా అల్లుడు.
అరే బామ్మర్ది, మొత్తం సాధించినావు కదరా.
నేనేం సాధించిన బావా?
నీకు తెలుసో లేదో మనకి ఇష్టే కాక అని చూసి చాలా మంది సౌర పంపులను ఆర్డర్ ఇచ్చింది తెలుసా?
నాదేముంది బావా, నేను నేర్చుకున్న చదువు మీకు ఉపయోగపడ్డది, గంతే చాలు నాకు. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో బావా.
ఏందిరా అది?
దేశం బాగుండాలంటే పల్లెలు బాగుండాలి, పల్లెలు బాగుండాలంటే రైతులు బాగుండాలి, రైతులు బాగుండాలంటే వారి పొలాలు బాగుండాలి, పొలాలు మంచిగా ఉండాలంటే ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేయాలి.
అవునరా అవునరా, మనం చేసింది మన రైతు లోకానికి అందరికీ తెలియజేద్దాం పదరా.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుకబుర్లు.
హాయ్ అండి, నన్ను చూసారా? ఎంత అందంగా ఉన్నాను, ఎరుపు రంగులో నిగనిగలాడిపోతున్నాను కదా. ఓ, ఇది రేడియో కదండి, మీరు నన్ను చూడలేరు కదండి, ఆ విషయమే మర్చిపోయాను. ఇంతకీ మీకు నా పేరు చెప్పలేదు కదా. నా పేరు రేగిపండు. నేనెవరినో మీకు ఇప్పుడు గుర్తొచ్చే ఉంటుంది. నాకు కూడా ఒక శాస్త్రీయనామం ఉందండోయ్. అది ఏంటో అనుకుంటున్నారా? అది జిజిపస్ జుజుబా. ఇక నన్ను ఆంగ్లంలో జుజుబి అని కూడా పిలుస్తారు. నా గురించి చెప్తుంటే మీ అందరికీ నన్ను తినాలని అనిపిస్తుంది కదా. మరి నన్ను తినాలంటే కొంచెం కష్టం కూడా ఉందండోయ్. నేను చూడ్డానికి ఎర్రగా ఆకర్షణీయంగా ఉంటాను. నన్ను చూడగానే నోరూరిపోతుంది. కానీ నన్ను తెంపేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. నా చెట్టు మధ్యలో నేను ఎంత అందంగా కనిపిస్తానో కానీ నా చెట్టుకు ముళ్ళుంటాయి. నన్ను తెంపేటప్పుడు నా ముళ్ళు గుచ్చుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్త పడాలి. నా చెట్టును చూస్తే అందులో కొన్ని పండినవి మరికొన్ని పండనివిగా ఉంటాయి. పండినవేమో ఎరుపు రంగులో మరియు పండనివేమో లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అన్నీ బాగానే ఉన్నా కానీ నేను అన్ని కాలాల్లో లభించను. చలికాలంలో మాత్రమే ఎక్కువగా లభిస్తాను. అప్పుడే మీకు ఎంతో ఇష్టమైన సంక్రాంతి పండుగ వస్తుంది. మీరందరూ మీ వాకిట్లో సంక్రాంతి పండుగ రోజు మీరు వేసిన అందమైన రంగురంగుల ముగ్గుల మధ్యలో నన్ను పెడతారు. ఇంకా చాలా ఉన్నాయండి నా గురించి, అన్ని చెప్తాను వినండి. నన్ను వివిధ దేశాలలో వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చైనా వాళ్ళు నన్ను మూలికా ఔషధంగా ఉపయోగిస్తారు. నాలో దాదాపుగా అన్ని పోషక విలువలు ఉంటాయి. నాలో తక్కువ క్యాలరీలు ఉంటాయి, విటమిన్లు ఖనిజాలు కూడా ఉంటాయి. నేను చాలా రకాలుగా మీకు ఉపయోగపడతాను. రక్త ప్రవాహ నిర్వహణ, శరీర హార్మోన్లు, ఎముక భాగాలు, కండరాలు, చర్మం, జుట్టు, శరీర ఎంజైమ్లు మరియు న్యూరో ట్రాన్సిస్టర్లను అభివృద్ధి చేయటంలో ఉపయోగపడతాను. ఇక ఆరోగ్య విషయానికి వస్తే పలు విధాలుగా ఉపయోగపడతాను. ముఖ్యంగా గర్భధారణ సమయంలో వాంతులు, వికారం, కడుపు నొప్పి లాంటివి నిరోధించడంలో తోడ్పడతాను. కాలేయ వ్యాధులకు సహాయపడతాను. ఆందోళన మరియు ఒత్తిడి తగ్గించడంలో తోడ్పడతాను. నన్ను మీరు తినడం వల్ల మీ శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు. ఏంటి, రేగుపండు ఇలా చెప్తుంది, ఇంత చిన్న పండును తినడం వల్ల బరువు తగ్గుతుందా అని ఆశ్చర్యపోతున్నారా? నాలో అతి తక్కువ కొవ్వు పదార్థంతో కలిసిన తక్కువ క్యాలరీ విలువలు ఉంటాయి, కాబట్టి రోజువారీ స్నాక్స్ లా కూడా నన్ను తినొచ్చు. కాబట్టి మీ ఫిట్నెస్ కి కూడా నేను ఉపయోగపడతాను. మలబద్ధకం మరియు ఇతర డైజెస్టివ్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు నన్ను తింటే మీ సమస్యను దూరం చేస్తాను. అంతేకాకుండా తొందరగా ఆకలి వేయడంలోను, జీర్ణక్రియ ప్రక్రియలోను సున్నిత విరోచనాకారిగాను పనిచేస్తాను. ఇంకా నన్ను తినడం వల్ల మీ దంతాలు బలంగా ఉండడంలోను, మీ కండరాలు పటిష్టంగా ఉండటంలోను ఉపయోగపడతాను. ఎందుకంటే నాలో కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. నా యొక్క పండు రసాన్ని క్యాన్సర్ చికిత్సకి ఉపయోగిస్తారు. నేను ఎండిపోయినప్పుడు నన్ను తింటే రక్తం శుభ్రం చేయడానికి ఉపయోగపడతాను. నన్ను తింటే అసిస్ట్ రక్తపోటు స్థాయి తగ్గించడానికి మరియు గొంతు నొప్పులు పరిష్కరించడంలో మూలికా మందుగా పనిచేస్తాను. ఇంకా నాపై ప్రయోగాలు చేసి నేను చర్మ పరిస్థితులు, దురద యొక్క చికిత్సలో కూడా మందుగా ఉపయోగపడతానని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నేను నాడీ వ్యవస్థ, మూత్రపిండ శోధనము, కండరాల పట్టు ఎక్కువై బిరుసెక్కినప్పుడు కూడా చికిత్సకు ఉపయోగపడతాను. ఇంకా నాలో రోగ నిరోధక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. విన్నారుగా, నన్ను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో. చూడ్డానికి చిన్న పరిమాణంలో ఉన్నా నాలో ఇన్ని ప్రయోజనాలున్నాయి. నాకు తెలిసి మీ అందరికీ నేనంటే చాలా ఇష్టం అనుకుంటా. మీరందరూ ఎంతో ఇష్టంగా నన్ను తింటారు కదా. ఇప్పుడు నాలో ఉన్న పోషక విలువలు చెప్పానంటే వామ్మో, రేగిపండులో ఇన్ని పోషక విలువలు ఉన్నాయా, రేగిపండు చెప్పేంత వరకు మనకు తెలీదు అనుకుంటారు. సరే, అవేంటో చెప్పేస్తాను వినండి. 100 గ్రాముల రేగి పండ్లలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో చెప్తాను వినండి, సరేనా? నాలో కేలరీ విలువలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ సి, థయమిన్, రైబోఫ్లేవిన్, విటమిన్ B6, ఐరన్, కాల్షియం, భాస్వరం, రాగి, విటమిన్ ఏ, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. విన్నారు కదా నాలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో. ఇంక నుంచి మా జాతి పండ్లను తినడం నిర్లక్ష్యం చేయకండి. నేను మీకు రకరకాలుగా లభిస్తాను. చిట్టి రేగి పండుగ, గంగిరేగి పండుగ, ఇలా నేను రకరకాల పేర్లతో రకరకాల రుచులతో లభ్యమవుతాను. కొన్ని పుల్లగా, కొన్ని తీయగా, కొన్ని వగరుగా, మరికొన్ని పుల్లటి మరియు తీయదనాన్ని రెండూ కలిపి కూడా ఉంటాయి. ఇంకా నేను చాలా రకాలుగా ఉపయోగపడతాను. ఇక వంటల విషయానికి వస్తే, ఒకవేళ నేను ఎండిపోతే కొన్నిసార్లు నన్ను అల్పాహారంగాను మరియు టీతో పాటు కూడా తినచ్చు. ఇంకా మా జాతి పండ్లతో రసం మరియు వెనిగర్ను కూడా రూపొందించారు. చైనాలో మా జాతి పండ్లను ఒక జార్ లోపల నిల్వ చేస్తారు. ఇలా నిల్వ చేయడాన్ని హాంగ్ జామ్ అని పిలుస్తారు. నాలో 35 గ్రాముల పోషక విలువలు కలిగి ఉంటాయి. ఇంకా నేను 22 కేలరీల శక్తిని ఇస్తాను. నాలో కొవ్వు శాతం ఉండదు. నాకు తెలిసి అందరూ నన్ను తినరనుకుంటా, కానీ నేను అందరికీ అందుబాటులో దొరుకుతాను. అందరికీ నచ్చిన ఖర్చులోనే, అంటే తక్కువ ఖర్చుతోనే దొరుకుతాను. విన్నారు కదా అండి, నన్ను తింటే ఎన్ని పోషక విలువలు వస్తాయో. ఆరోగ్యపరంగా నేను మీకు చాలా విధాలుగా ఉపయోగపడుతున్నాను కదండి. నేను మీకు కావాలంటే నా చెట్టును పెంచుతారు కదా. మీరు నా చెట్టును బాగా పెంచినట్లయితే నేను బాగా కాస్తాను. మీరు ఎంచక్కా తినచ్చు. ఇంకా మీకు గాలినిస్తాను, అంతేకాకుండా చక్కగా నీడను కూడా ఇస్తాను. మా జాతి పండ్లతో చాలా రకాల వంటకాలు కూడా ఉన్నాయి. వాటిలో నుంచి ఒక సులభమైన రుచికరమైన వంటకాన్ని మీకు చెప్తాను. విని నేర్చుకుంటారు కదా. మీరు నేర్చుకుంటారు అని అనుకుంటున్నాను. ఇంతకీ మీకు ఆ వంటకం పేరు చెప్పలేదు కదూ, అది రేగిపండ్ల పచ్చడి.
రేగిపండ్ల పచ్చడి కోసం తీసుకోవలసిన పదార్థాలు: రేగిపండ్లు 1 కేజీ, పండు మిరపకాయలు 300 గ్రాములు, ఉప్పు తగినంత, పసుపు 2 చెంచాలు, నూనె 200 గ్రాములు, చింతపండు 50 గ్రాములు, ఆవాలు 2 చెంచాలు, మెంతులు 1 చెంచా, ఎండు మిరపకాయలు 2, ఇంగువ 1/2 చెంచా. మీకోసం కావలసిన పదార్థాలు మరోసారి: రేగిపండ్లు 1 కేజీ, పండు మిరపకాయలు 300 గ్రాములు, ఉప్పు తగినంత, పసుపు 2 చెంచాలు, నూనె 200 గ్రాములు, చింతపండు 50 గ్రాములు, ఆవాలు 2 చెంచాలు, మెంతులు 1 చెంచా, ఎండు మిరపకాయలు 2, ఇంగువ 1/2 చెంచా. పచ్చడి చేసే విధానం: ముందుగా రేగిపండ్లని కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. తరువాత రేగిపండు యొక్క గుజ్జును, విత్తనాలను వేరుచేసి వేరువేరు గిన్నెలలో పెట్టాలి. పండు మిరపకాయలు, చింతపండు, ఉప్పుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. రేగిపండు గుజ్జుని ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో కలిపేయాలి. తరువాత దానిలో పసుపు వేయాలి. ఈ మిశ్రమాన్ని 3 రోజుల పాటు ఒక జార్లో మూత వేసి పెట్టాలి. 3 రోజుల తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 200 గ్రాముల నూనె వేసి వేడి చేయాలి. తర్వాత వేడి అయిన నూనెలో ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండు మిరపకాయలు తగినంత వేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో కలిపేయాలి. అంతే, మనకు ఎంతో రుచికరమైన రేగిపండ్ల పచ్చడి తయారైపోయినట్లే. ఆహా, ఇప్పుడు దీన్ని తింటే నా గురించి నేను చెప్పడం కాదు, కానీ మీరు చేసుకొని తినండి, మీకే అర్థమవుతుంది. సరేనండి, ఇక నేను ఉంటాను, బాయ్ బాయ్.
చలికాలం వచ్చేసింది. చలికి చాలామందికి జలుబు, దగ్గు, జ్వరం, చలి వల్ల చర్మం మీద దురదలు, పగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా గాయమైతే నయం కావడం కూడా కొంచెం ఆలస్యంగానే ఉంటుంది. ఈ కాలంలో మరొక ప్రభావం ఏంటంటే ఎక్కువగా తినడం, తక్కువ వ్యాయామం చేయడం. కాబట్టి కొన్ని ఆరోగ్య సూచనలు పాటించడం తప్పనిసరి. వీటిలో ముందుగా తప్పనిసరిగా 8 గ్లాసుల నీళ్లు తాగుతూ ఉండాలి. అందువల్ల శరీరానికి అనారోగ్యం కలిగించే విషతుల్య పదార్థాలు విసర్జించబడతాయి. ఎక్కువగా నీరు త్రాగడం కష్టం అనుకుంటే పండ్ల రసాలు, హెర్బల్ టీ కూడా తాగవచ్చు. ఈ కాలంలో చాలా మంది వేడి టీ, కాఫీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీటితో పాటు 8 గ్లాసుల మంచి నీళ్లు తాగడం మర్చిపోకూడదు. ఈ కాలంలో ఎక్కువ బరువు పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఆహార నియమాలను, వ్యాయామాలను తప్పకుండా పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే వ్యాయామం శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని వేడిగా కూడా ఉంచుతుంది. ఈ కాలంలో వ్యాయామం చేయడం వల్ల శరీరం ఉత్సాహవంతంగా ఉంటుంది. ప్రతి ఉదయం గోరువెచ్చని నీటితో స్నానం చేయడం చర్మానికి మంచిది. మరీ చల్లగా, మరీ వెచ్చగా ఉన్న నీరు చర్మానికి హాని చేస్తుంది. స్నానపు నీటిలో 2 చుక్కల బాదం నూనె వేసుకొని స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే పెసలను పిండి కొట్టించి ఆ పిండితో రోజు స్నానం చేస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ తప్పకుండా రాసుకోవాలి. తడిపొడిగా ఉన్న చర్మం మీద మాయిశ్చరైజర్ రాయడం వల్ల చర్మం పొడిబారదు. మాయిశ్చరైజర్ లేదనుకుంటే ఏదైనా నూనె రాసుకోవచ్చు. స్వెటర్, మంకీ క్యాప్, మఫ్లర్, షాల్ వంటివి అవసరాన్ని బట్టి తప్పకుండా ధరించాలి. ఈ కాలంలో నాణ్యమైన కాటన్ దుస్తులను ధరించాలి. ముఖ్యంగా తడి వస్త్రాలను శరీరం పైన ఎక్కువసేపు ఉంచకూడదు. చలికాలంలో కాళ్ళు చేతులు తరచుగా చల్లబడుతూ ఉంటాయి, అందువల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గవచ్చు. అందుకని కాళ్లకు సాక్సులు వేసుకోవడం, చేతులకు గ్లౌజులు తొడుక్కోవడం మంచిది. కొందరిలో కాళ్ళు మడమలు పగిలి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలా పాదాలకు పగుళ్లు వచ్చిన వారు రాత్రి నిద్రించడానికి ముందు గోరువెచ్చని నీటిలో ఉప్పు చిటికెడు పసుపు వేసి పాదాలను నానబెట్టుకోవాలి. పావుగంట తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటే ఈ పాదాల పగుళ్ళు పోవడమే కాకుండా మృదుగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఆహారాన్ని వేడిగా లేదా నులివెచ్చగా ఉండేటట్లు చూసుకోవాలి. విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఇ, జింక్, మెగ్నీషియం ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వలన ధమనులు సంకోచించి రక్త ప్రసరణ కష్టమవుతుంది. కనుక గుండె జబ్బులు ఉన్నవారు ఉదయకాల సమయంలో కాకుండా నడవడం, ఇతరత్ర వ్యాయామాలు ఎండలో చేయడం మంచిది. ఆస్తమా రోగులకు ఇది చాలా గడ్డు కాలం. వీరు సాధ్యమైనంత వరకు తమను తాము వేడిగా ఉంచుకుంటూ శ్వాసక్రియ సక్రమంగా ఉండేటట్లు చూసుకోవాలి. కొందరిలో తరచూ తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఇలా తలనొప్పి వచ్చేవారు మఫ్లర్ లేదా మంకీ క్యాప్ తప్పనిసరిగా ధరించాలి. బయట ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వలన శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గి జలుబు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక వాతావరణంలో దుమ్ము, పొడి మరియు చల్లగాలులు తగ్గుకు దారితీస్తాయి. ఫ్లూకు సంబంధించిన జ్వరాలు ఎక్కువగా వచ్చే కాలం ఇది. చలికాలంలో బాగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి. రోజుకు 8 గంటల పాటు మంచి నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి. దీనివల్ల శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఈ సూచనలు మీరు పాటిస్తారని కోరుకుంటూ ఇక సెలవు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, విత్తనోత్పత్తిలో ఎన్ని దశలుంటాయి? ఏ 4, బి 6. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 4. గత వారం రెండవ ప్రశ్న, పునాది విత్తనంను ఏ విత్తనం నుండి పండిస్తారు? ఏ ధృవీకరణ విత్తనం, బి బ్రీడర్ విత్తనం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి బ్రీడర్ విత్తనం. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ఎస్ రేఖ, బీర్కూర్, మాధవి, పోచంపల్లి. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు వంశీ కృష్ణ, వీర్నపల్లి. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, ఏ ఆహార పదార్థాలు శరీరానికి రక్షణనిచ్చే విధిని నిర్వహిస్తాయి? ఏ పండ్లు, బి ధాన్యాలు. మీ అందరి కోసం మొదటి ప్రశ్న మరోసారి, ఏ ఆహార పదార్థాలు శరీరానికి రక్షణనిచ్చే విధిని నిర్వహిస్తాయి? ఏ పండ్లు, బి ధాన్యాలు. మీ అందరి కోసం రెండవ ప్రశ్న, ఏ జాతి కూరగాయలు మాంసకృతులనిస్తాయి? ఏ తీగ జాతి, బి పప్పు జాతి. మీ అందరి కోసం రెండవ ప్రశ్న మరోసారి, ఏ జాతి కూరగాయలు మాంసకృతులనిస్తాయి? ఏ తీగ జాతి, బి పప్పు జాతి. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9492927422 నెంబర్ మరోసారి 9492927422కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.